ఇందాక తుమ్మూరి గారు చెప్పినట్టు మొదట మనం చేసే తప్పు ఏంటంటే, తెలివిగల వాళ్ళు చేసే తప్పు ఏంటంటే, ఓంకారం చేస్తున్నప్పుడు మిలిటరీలో అటెన్షన్లో వచ్చినట్టు రావాలి. చేత నడువు తిన్నగా పెట్టుకోండి, మెడలు అవి వంచవద్దు, కళ్ళు మూసుకోండి. మీరు తస్య వాచక ప్రణవ, గురువులందరికీ గురువు అయినటువంటి ఓంకారాన్ని మీరు స్మరిస్తున్నారు. 1,25,00,000 మంత్ర జపము పూర్తి చేసినటువంటి వాళ్ళని వశిష్ఠులు అంటారు. గాయత్రి మంత్ర జపంలో గాయత్రి మంత్ర జపము 1,25,00,000 కంటే తక్కువ చేసిన వాళ్ళని విశ్వామిత్రులని, 1,25,00,000 మంత్ర జపం పూర్తి చేసిన వారిని వశిష్ఠులని అంటారు. చేత ఈనాడు మీరు సామూహికంగా వశిష్ఠ స్థాయిలోకి వచ్చారు, దానికి తగినట్టు మన ప్రవర్తన ఉండాలి. చేత ఎడమ చెయ్య కింద ఉండాలి, కుడి చెయ్య పైన ఉండాలి. ప్రతి దానికి కూడా ఆ కరెక్ట్ ప్రాసెస్లో మనం చెయ్యము కనుక ఫలితాలు రావు. స్విచ్ లూజ్గా ఉంటే కరెంటు రాదు. యజ్ఞంలో మనము ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం చేయబోతున్నాం. ఈ ప్రయోగంలో మీకు 3 ఫలితాలు వస్తాయి. కల్పవృక్షము, పరశువేది, కామధేను, ఈ 3 మీకు లభిస్తాయి. కానీ పొజిషన్ కరెక్ట్గా ఉంటే, అంచేత కొంచెం కష్టపడి నడువు తిన్నగా ఉంచుకుని కళ్ళు మూసుకుని మనస్సుని ఓంకారం మీద లగ్నం చేసుకుని మనం ఓంకారం చేద్దాం. ఇది మొదటి ప్రిన్సిపల్. ఇక్కడే కాదు, ఎప్పుడు మీరు ఓంకారం చేసినా అలాగే చెయ్యాలి. అప్పుడే మీకు ఆ కార్యక్రమం యొక్క ఫలితం లభిస్తుంది. మీకు పరశువేది, కల్పవృక్షము, కామధేనువు 3 లభిస్తాయి. ఎలా లభిస్తాయో ఓ 10 నిమిషాల్లో నేను మీకు చెప్పబోతున్నాను. ఇంకా నడువు నిటారుగా చాలా మందిది లేదు. కుర్చీలో ఉన్నవాళ్ళు కూడా చేతులు ఎడం చెయ్యి కింద, కుడి చెయ్యి పైన పెట్టుకోండి. సర్క్యూట్ కరెక్ట్గా లేకపోతే ఏ యంత్రము పని చెయ్యదు. ఇప్పుడు 3 సార్లు ఓంకారం చేద్దాం. ఓ కల్పండి, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్ పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే. అందరం కలిసి గాయత్రి మంత్రం ఒకసారి ఉచ్చారణ చేద్దాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయా. పూజ్య గురుదేవులు 2 విశేషమైనటువంటి సందేశాలు మనకు అందజేశారు. ఆయన మొత్తము జీవితము, అనేక జన్మల పరంపర, కేవలము మనకి రెండు విశేష సందేశాలు అందజేయటానికి ప్రయత్నించారు. రెండే, ఈ రెండు కూడా మన జీవితంలో దిశానిర్దేశక సూత్రాలు అవ్వాలి. అప్పుడు ఈ యజ్ఞం యొక్క వశిష్టత్వం మీలో పలుకుతుంది. ఇంజనీర్ ఒక ఇంజనీర్గా ఆలోచించినప్పుడు మాత్రమే ఇంజనీర్, మిగతా టైం అప్పుడు తండ్రో తమ్ముడో రిలేషన్షిప్స్ బట్టి ఉంటుంది. ఒక డాక్టర్ మందిస్తున్నప్పుడే డాక్టర్, మిగతా టైం అప్పుడు డాక్టర్ కాదు. అలాగే ఈ గాయత్రి ఉపాసన చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి రెండు దిశానిర్దేశక సూత్రాలు వాడుతున్నప్పుడే మీరు గాయత్రి సాధకులు, మిగతా టైం అప్పుడు మామూలు వ్యక్తులే. మామూలు వ్యక్తులుగా ఉండకూడదు అని గురువు గారు ఎప్పుడు చెప్పలే. ఇంజనీరు ఆ పని చేస్తున్నప్పుడు మాత్రమే ఇంజనీర్గా ఆలోచిస్తాడు, డాక్టరు ఆ పని చేస్తున్నప్పుడు మాత్రమే డాక్టర్గా ఆలోచిస్తాడు, మిగతా టైం అప్పుడు జీవిస్తూ ఉంటాడు. మనం చేసేటటువంటి రెండవ పిచ్చి పని అది. నా దగ్గరికి చాలామంది వచ్చి ఏమంటారంటే, మాస్టారు నేను ఆఫీసులో ఉన్నప్పుడు నిరంతరము గాయత్రి మంత్ర జపం చేసుకుంటూ ఉంటాను. ఎక్కడ? ఆఫీసులో ఉన్నప్పుడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంట్లో పూజ చేస్తున్నప్పుడేమో ఆఫీసు గుర్తొస్తుందండి, మరి చాలా పెద్ద సమస్యగా ఉంది అంటారు. తప్పెక్కడ చేస్తున్నాం అర్థమైందా? ఆఫీసులో ఆఫీస్ పని చేయండి, పూజ చేస్తున్నప్పుడు పూజ పని చేయండి, రెండు కలపకండి. ఇది మనం ఎప్పుడూ మర్చిపోతాం. గురువుగారు చెప్పినటువంటి గాయత్రి జీవిత విధానము మీరు పాటిస్తున్నప్పుడు రెండే గుర్తుంచుకోవాలి మీరు. 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్. 21వ శతాబ్దిలో మానవ జాతికి చాలా అద్భుతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి రోజులకు వస్తాయి. ఎందుకు ఈ మాట గురుదేవులు చెప్పవలసి వచ్చింది అంటే, 21 డిసెంబర్ 2012కి పృథ్వీ గ్రహము పరిపూర్ణంగా మానవ జాతితో సహా సమాప్తమైపోతుంది అని అనేక మంది సైంటిస్టులు వెబ్సైట్లో చెప్పారు. ఆ వెబ్సైట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. 21 డిసెంబర్ 2012కి మానవ జాతి సక్రమమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ఈ 3 సంవత్సరాల కాలంలో కనుక సంఘటితముగా ప్రయత్నము చేయకపోతే ఆ ప్రమాదం వస్తుంది అని సైంటిస్టులు, ఫిలాసఫర్స్, ఫ్యూచరాలజిస్టులు, ఎస్ట్రాలజర్స్ ఎవరెవరైతే భవిష్యత్తు గురించి చెప్పగలము అనుకుంటున్నారో వాళ్ళందరూ ఏకైక స్వరములో వెబ్సైట్లో చూసుకోండి, 21 డిసెంబర్ 2012కి పృథ్వీ గ్రహము ఇప్పుడున్నటువంటి పూర్తి స్వరూపాన్ని కోల్పోయి సునామీల దెబ్బతో, అగ్నిపర్వతాల దెబ్బతో, నానా రకమైనటువంటి కొత్త కొత్త రోగాలతో సర్వనాశనం వైపు మనిషి అడుగెడుతున్నాడు అన్నది కొంచెము సమజ్దారి తెలివితేటలున్న వాడికి స్పష్టంగా అర్థమవుతోంది. కానీ వీరందరూ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అంటే, ఏమి చెయ్యగలము, నేను ఏమి చెయ్యగలను, చేయవలసినటువంటి వాళ్ళు దీన్ని అవగాహనతో ఉన్నట్టు లేరు. అది ఆధ్యాత్మిక సంస్థలైనా కూడా ఈ అవగాహన రాహిత్యం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్ చెప్పండి. ఇది ఇంత నీరసంగా ఉంటే ఇక్కడే ఇంకా మీరు ప్రపంచానికి ఏమందజేస్తారు? చాలా నీరసంగా ఉన్న నేను మీకు వినిపించేటట్టు మాట్లాడగలుగుతున్నాను. మరి ఇప్పుడు చెప్తారా కాస్త గట్టిగా? 21వ శతాబ్ది ఇది గురుదేవులు అందించినటువంటి నినాదము. ఇది క్రమక్రమంగా ప్రపంచం అంతా విస్తరిస్తూ ఈనాడు 70 దేశాలలో ఈ కార్యక్రమాలు అంకురిస్తున్నాయి. కానీ ఈ విశ్వాసం మీకుండాలి, మనకుండాలి. అందుకే గురుదేవులు ఇంకొక చాలా అద్భుతమైనటువంటి మాట ఏం వాడతారు అంటే, మనలో విశ్వాసరాహిత్యం ఎంత పేరుకుపోయింది అంటే అసలు మనము ఇది చెయ్యగలము అనేటటువంటి నమ్మకమే రావటంలే. దీనికి గురుదేవులు ఇచ్చినటువంటి ఇంకొక పేరు ఏంటి అంటే ఆత్మవిస్మృతి. మన యొక్క శక్తిని మనమే మర్చిపోయాం, మన యొక్క సామర్థ్యాన్ని మనమే మర్చిపోయాం. ఈ గాయత్రీ మంత్రము ద్వారా పరశువేది మనకి లభిస్తుంది, కల్పవృక్షము మనకి లభిస్తుంది, కామధేను మనకి లభిస్తుంది అని గాయత్రీ ఉపాసకులలోనే ఆ విశ్వాసరాహిత్యాన్ని నేను చాలా చూస్తూ ఉంటాను. ఏదైనా ఒక పెద్ద టార్గెట్ కానీ ఒక పెద్ద సంకల్పం కానీ తీసుకోమంటే మనం చేయగలమా అండి? విశ్వాసరాహిత్యానికి గురుదేవులు అందజేసినటువంటి అస్త్రము ఏంటి అంటే ఆలోచన విప్లవము, విచార క్రాంతి. మీ ఆలోచనలో మార్పు రావాలి. ఈ ఆలోచనలో మార్పు ప్రాక్టీస్ వల్ల వస్తుంది, సాధన వల్ల వస్తుంది. ఇంజనీర్ లాగా ఆలోచించాలి అంటే ఇంటర్మీడియట్ అయ్యి ఎంసెట్ అయ్యాక కూడా 5 ఏళ్ళు కష్టపడితే వాడు ఇంజనీర్ లాగా ఆలోచించగలుగుతాడు. ఆ తర్వాత డాక్టర్ అవ్వాలి అంటే ఇంటర్మీడియట్ ఎంసెట్ అయ్యాక మళ్ళీ 5 ఏళ్ళు మీరు ఆలోచించటం నేర్చుకోవాలి. పేరుకి మనం అయితే విచారక్రాంతి గురించి మాట్లాడుతున్నాం, కానీ ఈ విచారక్రాంతికి గాయత్రీ మంత్రం ఎలా ఉపయోగపడుతుందో మనకి అర్థం కావటం లేదు. కానీ మీరందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి సహాయం గురువు గారికి అందజేశారు. 1,25,00,000 మంత్ర జపము, 1,56,00,000 మంత్ర జపము పూర్తి చేసినటువంటి మీరు సాధారణ వ్యక్తులు కారు. ముందు ఈ నమ్మకాన్ని కలిసి తెలుసుకోండి. ఖచ్చితంగా మీరు కారు సాధారణ వ్యక్తులు. మళ్ళీ ఆ విశ్వాసరాహిత్యమే మళ్ళా మీలో పనిచేస్తూ ఉంటుంది. ఆ విశ్వాసరాహిత్యానికి అతి గొప్ప ఉదాహరణ హనుమంతుడు. చాలా గొప్ప ఉదాహరణ. పుట్టినప్పుడే అన్ని అస్త్ర శస్త్రాలు నేర్చుకున్నాడు. అందరి దేవతల యొక్క అనుగ్రహము అతనికి లభించింది. కానీ ఎక్కడ జీవించాడు? సుగ్రీవుడు హనుమంతుడు ఋష్యమూక పర్వతం మీద అలసిపోయి భార్య వియోగంతో బాధపడుతున్నటువంటి ఇద్దరు అతి చిన్న యువకుల్ని చూసి భయపడిపోయారు. హనుమంతుడు సుగ్రీవుడు ఇద్దరు భయపడిపోయారు. వాళ్ళ యొక్క డిటెక్టివ్స్ వస్తున్నారేమో, గూఢచారులు వస్తున్నారేమో అని. హనుమంతుడికే విశ్వాసరాహిత్యం. కాదు, రాముడు దగ్గరికి వచ్చాక ఎంత పని చేయగలిగాడు అంటే భవిష్యత్ విధాతగా మారగలిగాడు. భావం అర్థమవుతుందా మీకు? ఈ గాయత్రీ మంత్ర జపము మీలో ఆ ఆత్మవిశ్వాసాన్ని పెందుపరిచేటట్టు మీరు ఉపయోగించుకోవాలి. లేకపోతే గాయత్రీ మంత్ర జపం చేస్తున్నప్పుడు మీ మనస్సులు ఎక్కడో ఉండి పెదవులు గాయత్రీ మంత్ర జపం చేస్తూ ఉంటే మాకేం ఫలితాలు వచ్చాయని అడిగితే జవాబు మీకే అర్థమవుతుంది, మనస్సు అక్కడ లేదు. మరి విశ్వాసరాహిత్యానికి జవాబు ఏమిటి? గురుదేవులు శాంతికుంజ హరిద్వారలో చివరిసారిగా డయాస్ మీద సశరీరముగా కనిపించినప్పుడు ఒక విచిత్రమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశంలో ఉన్నటువంటి 4 మాటలు మాత్రమే నేను మీకు ఇంకో 5 నిమిషాల్లో చెప్పబోతున్నాను. కానీ 4 మాటలు మీరు ఇక్కడ గుర్తుంచుకుని బయటకు వెళ్లిన తర్వాత ఆ 4 మాటలు 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు, 2వది మీ ఆలోచనలలో కనుక మీరు ఒక విప్లవాన్ని తీసుకురాగలిగితే, ఏ విప్లవాన్ని తీసుకురావాలి? మీరు నా వద్ద పరశువేది ఉన్నది, నా వద్ద కల్పవృక్షము ఉన్నది, నా వద్ద కామధేను ఉన్నది. ఈ ఆలోచన విప్లవాన్ని కనుక మీరు మీతో పాటు తీసుకెళ్తూ గురుదేవులు సశరీరముగా చివరిసారి శాంతికుంజ హరిద్వార్ వేదిక మీద నుంచి చెప్పినటువంటి ఒక విచిత్రమైనటువంటి సందేశం ఉంది. చాలా జాగ్రత్తగా ఆ నాలుగు మాటలు వినండి. దాన్ని కాలనేములారు అవ్వకండి, కాలనేమి వంటి రాక్షసులు మీరు అవ్వకండి. ఆ తప్పు మనం చేస్తాం, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మొట్టమొదటి గురుదేవులు ఏం చెప్పారు అంటే, నా పేరు విన్నవాళ్ళు ఖచ్చితంగా దేవతలే. ఈ నమ్మకం మీకు ఉండాలి. వింటే చాలు మీరు ఆయన పేరు. గురువు కంటే గురునామము గొప్పది, భగవంతుడు కంటే భగవంతుడి నామం గొప్పది. కానీ మనకి నామం మీద విశ్వాసం లేదు, శరీరాల మీద విశ్వాసం ఉంటాయి. సమజ్దారంకి నా సంధి, తెలివితేటలు ఉన్న వాళ్ళ మూర్ఖత్వం అది. నామము మీద మీకు శక్తి పోయింది. గురువు నా మాట వింటాడా? నువ్వు గురువుని చూడకపోయినా ఆయన పేరు పెట్టి పిలిస్తే లక్షలాది మందిలో ఉన్నా ఇలా నీవే తిరిగి చూస్తాడు అందని మీకు తెలుసు కదా. ఒక వ్యక్తి పేరు మాత్రమే మీకు తెలుసు, అనేక మందిలో వాడిని వెతకటానికి మీరు చేయగలిగేది ఏమిటి అంటే పేరు పిలవండి. అతను ఎక్కడున్నా మీ మాట వింటాడు. అంచేత గురుదేవులు మొట్టమొదట మీకు ఇచ్చేటటువంటి సందేశం ఏంటి అంటే, నా పేరు విన్న ప్రతి వ్యక్తి కూడా దేవతే. ఈ నమ్మకంతో ఇవాళ ఈ యజ్ఞం తర్వాత బయటికెళ్ళండి. రెండవది, చాలా విచిత్రమైనటువంటి మాట విన్నారు అన్నారు ఆయన. అవతారమూర్తి యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాల గురించి చెప్తూ, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యర్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే చెడుని నష్టపరచటానికి మంచిని ప్రోధి చేయటానికి అవతారం వస్తుంది అని చెప్తారు గురుదేవులు. చాలా స్పష్టంగా అది తప్పు 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 అంటారు. ఆ ఆలోచన విప్లవం తీసుకురండి. అవతారం యొక్క ముఖ్య లక్షణము దుష్టులను నాశనం చేయటం కాదు. అవతారం యొక్క ముఖ్య లక్షణము మంచి వాళ్ళకి సహాయం చేయటం కాదు. చాలా జాగ్రత్తగా వినండి. ఈ మాట ఇంకా ఏ గురువు కూడా చెప్పలేదు, ఏ అవతారమూర్తి కూడా చెప్పలేదు. కానీ వాళ్ళ ఆచరణ అది కన్ఫర్మ్ చేస్తుంది, నిరూపిస్తుంది. కానీ వాళ్ళు నోటితో ఆ మాట చెప్పలేదు. అవతారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, భగవంతుడు తనకి తాను పేరు తెచ్చుకోకుండా తన భక్తులకి పేరు తెస్తాడు, తన శిష్యులకి పేరు తెస్తాడు. అసంభవమైనటువంటి పని తన భక్తుల చేత శిష్యుల చేత చేయించి పేరు వాళ్ళకిప్పిస్తాడు. హనుమంతుడికి శక్తినిచ్చింది రాముడు, పేరు వచ్చింది హనుమంతుడు. అర్జునుడికి శక్తి ఇచ్చింది కృష్ణుడు, పేరు వచ్చింది అర్జునుడు. మీకందరికీ ఆ కథలు తెలుసు కనుక ఆ కథల జోలికి నేను వెళ్ళటం లేదు. ఈనాడు ఈ యజ్ఞంలో పూజ్య గురుదేవులు ఆ రోజు ఇచ్చినటువంటి రెండవ సందేశం ఏంటి అంటే, మొదటి సందేశము మీరు దేవతలు, రెండవ సందేశము మీ మార్గాన్ని నేను రైట్ రాయల్ రోడ్డుగా వేసేశాను, మీరు ఏమీ కష్టపడక్కర్లేదు. కానీ అడుగులు మాత్రం మీరు వెయ్యాలి. మీరు అడుగులు వేయకుండా పేరు ఇవ్వాలంటే ఏ గురువు ఇవ్వలేడు. ఎంత రికమెండేషన్ ఉన్నా ఇంటర్వ్యూకి అటెండ్ కాకుండా మీకు ఉద్యోగం ఇవ్వలేము. ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాను అనే ఒక ఫార్స్ మీరు కలగజేయాలి. చేత పేరు ప్రతిష్టలు మీరు తెచ్చుకోండి. మీ మార్గాన్ని నేను ఫుల్ రైట్ రాయల్గా వేసేశాను, రాజమార్గంగా వేసేశాను. కేవలము మీరు ఆ మార్గం మీద అడుగులు వేసుకుంటూ చెప్పిన దారి మీద వెళ్ళాలి, ఆ మార్గంలోనే వెళ్ళాలి తప్ప నాకు నచ్చిన మార్గంలో వెళ్తాను అంటే మళ్ళా మీకు పేరు రాదు. కానీ పేరు తెచ్చుకోవటానికి మీరేం చేయాలి? అర్జునుడు ఏం చేశాడో అదే చేయాలి. మీరేం చేయక్కర్లే, ఓ నపుంసకుణ్ణి ఎదురుకుండా పెట్టుకుని భీష్ముడిని చంపాడు. చేత మీ యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత అన్నది ఇంపార్టెంట్ కాదు. మీరు గురుదేవులు అందించినటువంటి మార్గంలో వెళ్తున్నారా లేదా? ఈ మార్గానికి ఆయన అనేక సాహిత్యాన్ని రచించిన, ఆయన స్వయంగా ఏం చెప్పారు అంటే, నేను 20 పుస్తకాలలో ఆ మార్గాన్ని నేను మీకు చెప్పేశాను. 20 చిన్న చిన్న పుస్తకాలు. కాస్త తెలుగు చదవగలిగేటటువంటి వాళ్ళు 5-6 రోజుల్లో 20 పుస్తకాలు చదివేయవచ్చు, ఆచరించేయవచ్చు. కానీ ఆచరణ అందులో చెప్పినట్టు చేయాలి, మన ఇష్టం వచ్చినట్టు కాదు. మొదటి సూచన, మీరు దేవతలు. రెండవది, మీరు పేరు తెచ్చుకోండి, ప్రతిష్టలు తెచ్చుకోండి, మార్గం నేను వేసేసాను. మూడో సూచన, చాలా మంది అప్పుడు గురుదేవుల్ని ఏమడిగారు అంటే, మాకిన్ని బాధ్యతలు ఉన్నాయండి, మాకిన్ని సమస్యలు ఉన్నాయండి, మరి వీటినన్నింటినీ నేనేం చేసి నేను మీ మార్గంలో నడుస్తాను అంటే ఆయన గ్యారంటీ ఇచ్చారు. మూడో పాయింట్ అది, మీరు కనుక నేను చెప్పినటువంటి మార్గంలో నడిస్తే మీ యొక్క అన్ని బాధ్యతలు నా బాధ్యత, మీకు ఏ కష్టము రానివను. కానీ మనం తమాషాగా అంటాం, నా ప్రాబ్లం తీసివేయి తర్వాత నీ పని చేస్తాను. హరిద్వార్లో ప్రాణ ప్రత్యావర్తన శిబిరానికి నేను వెళ్ళినప్పుడు ఒక గుజరాతీ దంపతులు వచ్చారు, వయస్సు మీరిపోయి ఉన్నది వాళ్ళకి. వచ్చి గురువుగారు కాళ్ళ మీద పడి, గురువుగారు మాకు పిల్లలు లేరు, మాకు ఒక కొడుకుని ప్రసాదించండి, వాణ్ణి మీ యుగ నిర్మాణ యోజనలో సేనాపతిగా మేము తయారు చేస్తామన్నారు. చాలా జాగ్రత్తగా ఈ సిచ్యువేషన్ వినండి, అప్పుడు నేనే ఉన్నాను అక్కడ. మధ్య వయస్సుకు వచ్చేసినటువంటి ఆ గుజరాతీ దంపతులు గురువు గారిని అడిగారు, మాకు పిల్లలు లేరు, ఒక పిల్లవాడిని ఇవ్వండి. ఆ పిల్లవాడినే మీ యుగ నిర్మాణ యోజన సేనాపతిగా తయారు చేస్తాను. నాయన, నీకు ఇప్పుడు పిల్లలు పుట్టాలి, పిల్లవాడు పుట్టాక వాడు 22 ఏళ్ళు రావాలి, అంతవరకు నా పని ఆగిపోయినట్టే కదా, నువ్వెందుకు చెయ్యవు? నువ్వే కనుక ఆ పని చేసుంటే నీ కోరిక ఎప్పుడో తీరిపోయేది అన్నారు ఆయన. పాయింట్ అర్థమైందా మీకు? చాలా స్పష్టంగా ఆయన చెప్పాక వాళ్ళకి ఎంత అర్థమైందో నాకు తెలీదు, బయటకు వెళ్ళిపోయారు. గురువుగారి దగ్గర అక్కడ నేను కూర్చునున్నాను, అనేక ఉత్తరాలు పెట్టున్నాయి, దానికి జవాబు ఇవ్వాలి ఆయన. ఆ రోజు నేనున్నాను అక్కడ ఆయన దగ్గర. ఆయన ఏం చేసేవారు, ఉత్తరాన్ని పట్టుకునేవారు, దీనికి అవునని రాయండి, దీనికి కాదని రాయండి, దీనికి జవాబు ఇవ్వకండి, మళ్ళీ ఉత్తరం వస్తే చూద్దాం, ఇది ఆయన చెప్పే విధానం. అలా చేస్తున్నారు. ఈ మధ్యన గుజరాతీ దంపతులు వచ్చారు, చెప్పారు ఆయన. చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక గురువునే మోసం చేయటానికి వస్తూ ఉంటారు శిష్యులు, కానీ వాళ్ళు మోసం చేస్తున్నామని అనుకోవటం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, గురువు గారికి సహాయం పట్టడానికి మేము సహాయపడుతున్నామని. నా కార్యక్రమాల గురించి ఏమీ తెలియనటువంటి ఆ దంపతులు 20 ఏళ్ళ కుర్రాన్ని పెంచి నా సేనా నాయకుడిగా తయారు చేస్తారట అని ఇంకొక మాట అన్నారు ఆయన. రామకృష్ణ, సుఖాలు ఇచ్చినప్పుడు గురువుగారు సుఖాన్ని ఇచ్చారంటారు, కానీ ఇంతకీ వాళ్ళు కష్టాలు ఎవరిస్తున్నారట అని అడిగారు నన్ను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, సుఖాలు ఇచ్చేది గురువు, మరి కష్టాలు ఎవరిస్తున్నారు? పరీక్షకి రెడీ చేసి పరీక్ష రాస్తున్నప్పుడు పరీక్షలో ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్, నాయన చదువుకో చెప్పే చదువుకోమని చెప్పిన టీచరే ఎలా పనిచేస్తాడు అక్కడ? ఇన్విజిలేటర్గా పనిచేస్తాడు. పనిచేసినప్పుడు శిష్యుడికి ఎలా ఉంటుంది? సంవత్సరం పాటు చెప్పినటువంటి గురువు ఈ 3 గంటలు కూడా చెప్పేస్తే పని అయిపోతుంది కదా. ఈ 3 సంవత్సరాలు మన మానవ జాతికి పరీక్షాకాలం. అంచేత ఈ పరీక్షాకాలంలో మీరు కనుక రాజమార్గంలో వెళ్తున్నప్పుడు గురువు గారు చెప్పినటువంటి ఈ మాటని గుర్తుంచుకోండి. మీ వ్యక్తిగతమైనటువంటి ఏ సమస్య అయినా, ఇన్ని జన్మలు బట్టి నేను ఆర్జించినటువంటి తపస్సు పుణ్యము మీకు ధారబోస్తున్నాను, నువ్వు ఆ మార్గంలో వెళ్ళు, నీ బాధ్యతలన్నీ నేను తీసుకుంటాను. ఈ 3 గురువు మనకి చెప్పినవి. నాలుగవ మాట ఆయన ఒకటి అన్నాడు, ఒక విషయం గుర్తుంచుకోండి, కాలనేమి అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి మానసిక వికారము మనుష్యుల్లో ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీనికి ప్రతి ఒక్కరూ కూడా లొంగిపోతూ ఉంటారు. హనుమంతుడు కూడా లొంగిపోయాడు దానికి. అంచేత మనము ఈ కాలనేమికి దూరంగా ఉంటాము అనుకోకండి. ఈ తప్పు మీరు చేస్తే, కాలనేమి యొక్క తప్పు మీరు చేస్తే నేనేమి చేయలేను, నేను బాధపడతానంటే ఇంత మంచి శిష్యుడు, ఇంత మంచి వ్యక్తి, ఇంత సామర్థ్యము కలిగినటువంటి వ్యక్తి ఈ కాలనేమి వశం అయిపోయాడే అని నేను బాధపడగలను తప్ప నేను మీకు ఏ సహాయము చెయ్యలేను. మొదటి మూడు ఆయన చెప్పినవి, దేవత, రాజమార్గము. రాజమార్గంలో మీరు వెళ్తూ ఉంటే వచ్చే మీ బాధ్యతల యొక్క అడ్డంకుల్ని ఆయన స్వీకరిస్తాడు, ఆయన తపస్సుతో పుణ్యముతో దాన్ని దూరం చేస్తాడు. ఈ మూడు పరశువేది. నేను దేవతను అనే టచ్ మీకు రాగానే మీరు మారిపోయారు. హనుమంతుడు తన ఆత్మవిస్మృతి నుంచి ఎంతసేపట్లో మారాడు చెప్పగానే మారిపోయాడు. ఏ మార్గంలో వెళ్ళాలి? కరిష్యే వచనం తవ కల్పవృక్షం. మూడోది, నీకు ఉన్నటువంటి బాధలు, కామధేను ఎలాగవుతే అమృతాన్నిచ్చి మీకు శక్తినిస్తుందో, మీ ప్రపంచంలో ఉన్నటువంటి బాధ్యతల బాధ బరువుని కూడా ఆయన ఎత్తుతాడు. కానీ ఈ నాలుగో పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దానికి మీరు చేసినటువంటి 1,25,00,000 కంటే పై సంఖ్యలో చేసినటువంటి జపము మీకు చాలా సహాయపడుతుంది. మీ వెనకాతల గురు వశిష్ఠుల వారు ఉన్నట్టే. కానీ ఆత్మవిస్మృతి అంటే ఏంటో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కాలనేమి అంటే ఏంటో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది మీరు యజ్ఞం అయిపోయిన తర్వాత, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు జాగ్రత్తగా దీన్ని మననం చేసుకోండి. అప్పుడు యజ్ఞ ఫలితం మీకు పూర్తిగా వస్తుంది. కాలనేమి ప్రభావానికి లోనవ్వకండి, అహంకారానికి లోనవ్వకండి, నేను చేస్తున్నాను అనేటటువంటి దాన్ని లోనవ్వకండి, నా పక్కవాడు ఏం చేస్తున్నాడు అనేది మీరు ఆలోచించవద్దు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనం అందరం చేసే తప్పేంటి అంటే, పక్కవాడు కరెక్ట్ దారిలో వెళ్తున్నాడా లేదా. యుద్ధం జరుగుతున్నప్పుడు పక్కవాడి వైపు చూస్తే నువ్వు పోతావు. ఇది ఒక మహాయుద్ధము, మానసిక మహాభారతం జరుగుతుంది. పక్కవాడి వైపు చూడవద్దు, అహంకారాలు అసలొద్దు. మనలో ఉన్నటువంటి బలహీనతల గురించి మనం చర్చించుకోవద్దు. యుద్ధం జరుగుతున్నప్పుడు బలహీనతలు కాదు ఆలోచించాల్సింది, మనలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఆలోచించాలి. ఎప్పుడైతే మనము ఇతరులలో దోషమే వెతుకుతామో, ఇతరులలోని దోషం మనం పట్టుకుంటామో, గురుదేవులు చెప్పినటువంటి ఒక కథ గుర్తుంచుకోండి, దీంతో నా మాటను పూర్తి చేస్తాను. ఒక సాధువు గంగానదిలో స్నానం చేస్తున్నట్ట. ఒక తేలు గంగానదిలో కొట్టుకుంటూ మునిగిపోతుందిట. సాధువు ఏం చేశాడు? ఆ తేలును రక్షించాలి కనుక ఆ తేలుని చేత్తో తీసుకున్నాడు. తేలు తన సహజ స్వభావంతో కుట్టింది, నెప్పెడుతుంది, సాధువుకైనా విదిలించాడు. తేలు నీళ్లలో పడింది, మళ్ళీ ఎత్తాడు, మళ్ళీ కుట్టింది, మళ్ళీ ఎత్తాడు, మళ్ళీ కుట్టింది. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మనము ఎప్పుడు ఏ కార్యక్రమాలు చేస్తున్నా ఇదే తప్పు చేస్తాం, ఇతరులోని తప్పు వెతుకుతూ ఉంటాం. గురువుగారు చెప్పిన ఉదాహరణ కొంచెం కఠోరంగా ఉన్నా, నాకు మాత్రమో అది నిరంతరము మార్గదర్శనం చేస్తూనే ఉన్నది. అప్పుడు పక్కనున్న వాళ్ళు అడిగారట, ఏం సాధువయ్యా నీకు బుద్ధి ఉందా? ఇన్నిసార్లు నిన్ను కుట్టింది, మళ్ళీ దాన్ని పైకి తీస్తున్నావు. ఒక విష జంతువుకి ఉన్నపాటి లక్షణం నాలో లేదా? ప్రాణం పోతుందని తెలిసి నేను సహాయపడుతున్నానని తెలిసి కూడా ఆ విష జంతువు నన్ను కాటేస్తోంది. మరి మానవుడైనటువంటి నేను నా సహజ స్వభావాన్ని ఎలా కోల్పోతాను? ఆత్మవిస్మృతి. కాలనేమి అంటే ఇప్పుడు మీకు అర్థమైంటుంటుంది. ఎప్పుడైనా నేను చేస్తున్నాను అనే అహంభావం. మా స్నేహితుడు ఒకడు ఉండేవాడు, అహంకారం వస్తుందేమో అని పనిచేసేవాడు కాదు. ఏమయ్యా నువ్వు ఎందుకు పనిచేయటం లేదేమోనండి, నేను చేస్తే అహంకారం వచ్చేస్తుందేమోనండి. వస్తుందేమో కాదు నాయనా, వచ్చేసింది అన్నాను. చేత ఈ నాలుగు పాయింట్స్ గుర్తుంచుకోండి. మీరు దేవతలు, దేవతల వల్ల ప్రవర్తించండి. మీకు ఒక రాజమార్గం ఉన్నది, గురుదేవులు అందించిన 20 పుస్తకాల రాజమార్గంలో మీరు నడవండి. మీ బాధ్యతలు అంటారా, ఎంత పెద్దవైనా ఈ రాజమార్గంలో మీరు ఎన్ని అడుగులు వేస్తే అంత ముందుకు వెళ్తారు. కానీ జాగ్రత్త పడండి, ఎక్కడా నేను చేస్తున్నాను అనే భావన రానివ్వకండి. కరిష్యే వచనం తవ నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాత్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. ఒకసారి కళ్ళు మూసుకోండి. ఈ మానసిక స్థితి 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు. ఈ నినాదం గుర్తుంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు భయపడకండి. మహాకాలుడే మన రథ సారథి అయినప్పుడు మనకి మన మార్గంలో ఏ అడ్డంకులు రావు. మీ ఆలోచనలలో విచారక్రాంతి ఎలా రావాలి? నేను దేవతను కళ్ళు మూసుకుని మనస్సులో అనుకోండి. ఉత్తినే అనుకోకండి, మనస్ఫూర్తిగా అనుకోండి. ఒక వశిష్ఠుని యొక్క తపశ్శక్తి ఈనాడు మీరు పుంజుకున్నారు, మీరు చేసుకున్నారు. అది మహాకాలుడు యొక్క స్వరూపమైనటువంటి గురుదేవులు యొక్క సూక్ష్మ సంరక్షణలో నేను దేవతను, నేను దేవతను. నాకు రాజమార్గము లభించింది, నేను ఇంక ఏమీ ఆలోచించక్కర్లేదు. ఎలాంటి మార్పు నాలో రావాలో ఆ క్రాంతిధర్మి సాహిత్యంలో నాకు తెలుస్తోంది. ఆ 20 పుస్తకాలను మీరు వెంటాడి వెంటాడి పట్టుకోండి, అప్పుడు మీకు మార్గం సులువు అవుతుంది. మూడో దృఢ విశ్వాసం ఏంటంటే, నా బాధ్యతలు, నా బరువు బాధ్యతలు, నా కష్టాలు అన్ని గురుదేవుల చేతికి అప్పచెప్పేశాను. అప్పచెప్పేయండి, ఈ క్షణంలోనే మీ బరువు ముక్తులైపోతారు. ఈ క్షణంలోనే చమత్కారాలు జరుగుతాయి. కావాల్సింది ఏంటి అంటే ఆ పట్టు విడవాలి. ఇది నా బాధ్యత అనవద్దు, ఇది నా కష్టము అనవద్దు. మీ కోరిక ఏది ఉంటే అది గురుదేవులకి అప్పచెప్పేయండి. నాకు ఇది కావాలి, నేను నీ మార్గంలో వెళ్తున్నాను. మనస్సులో అనుకోండి. అది లాస్ట్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది గురుదేవులు మనని రక్షించలేరు, దీంతో మనమే మనము రక్షించుకోవాలి. అహంకార బారిన పడవద్దు. అలాగే కూర్చోండి, గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ చేసి తర్వాత కార్యక్రమం మొదలెడదాం. ఓం భోర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. శిరస్సు వంచి సమర్పణ చేసుకోండి. జై గురుదేవి.